ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भागवतम 10th कैंटो चैप्टर 85, Lord Krishna instructs Vasudev. Text number 7. Kantisteja prabhasatta chandragnyar karkshak vidyutam yastairyam bhubhrutam bhumer vrittigandhor tato bhavan mogyana divananda sriyana jana shalakaya चक्षुर्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति सत्पदान्तिकं वाञ्छाकल्पतरुभ्यश्च कृपाहन्दुभ्यो च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्णचैतन्या प्रभो नित्यानन्द श्री अद्वैतगदाधरा शिवासादिघोरभक्तवृन्द हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। श्री वसुदेव एंड ऑल बोनाफाइड डिवोटीज दे नेवर गिव देयर ओन पर्सनल ओपिनियन, दे सिंपली रीस्टेट व्हाट इज इन द स्क्रिप्चर्स बाय पर्सनल रियलाइजेशन व्हाइल ट्राइंग टू एक्सप्रेस स्क्रिप्चुरल ट्रूथ्स। One can do so in a manner interesting to the person who is hearing, but the original meaning of the verses should not be changed to fashion some new idea using scriptures. This has become the modern method of dealing with scriptures, that we start taking the scriptures and we start examining the scriptures through our limited mind and senses, and try to give interpretations which satisfy the limited mind and senses.
Vasudevudu gani alanti unnatamainatundi bhaktulu gani shastramlo edaithe vishayam undo dani prakaram gane bhagavantuni vallu prarthistharu stutistharu unna vishayanni cheptaru vallu sondanga edo kotta vishayanni tayaru chesi cheppadaniki prayatnam cheyaru maamuluga manam kuda shastram gurinchi edana oka vishayanni cheppetappudu oka satyanni palikettappudu ఆ శాస్త్రంలో ఉన్న విషయాన్ని మనం సత్యరూపేణ చెప్పే ప్రయత్నం చేయాలి, కానీ మన సాక్షాత్కారం ఎంతవరకు ఉందో అంత స్థాయిలో ఆ ఉన్న సత్యాన్ని చెప్పే ప్రయత్నం చేయాలి, కానీ సత్యాన్ని మార్చే ప్రయత్నం చేయకూడదు. ప్రస్తుత రోజుల్లో జరుగుతున్నటువంటిది అదే. శాస్త్రంలో విషయాలు తీసుకుంటారు, దాన్ని ఉన్నటువంటి పరిమితమైనటువంటి మనస్సుతో దాన్ని ఏదో పరికల్పన చేయాలని ఉపకల్పన చేయాలని ప్రయత్నిస్తారు, తారుమారు చేస్తారు, దాని విషయాన్ని ప్రకటించడానికి ప్రయత్నిస్తారు. ఇలా చెప్పడం వల్ల శాస్త్రంలో ఉన్నటువంటి సత్యాన్ని మార్చేసి చెప్పడం అనేటువంటిది ఇప్పుడు అదొక మోజుగా తయారైపోయింది.
సో కండిషన్ సోల్ వి ఆల్ నో హ్యాస్ ఫోర్ డిఫెక్ట్స్, కారణపట్వ, భ్రమ, ప్రమాద అండ్ విప్రలిప్స. కారణపట్వ మీన్స్ డిఫెక్టివ్ సెన్సెస్, అవర్ సెన్సెస్ ఆర్ లిమిటెడ్. అండ్ ప్రమాద మీన్స్ ఇన్అటెన్షన్ ఆర్ మేకింగ్ మిస్టేక్స్. Brahma means illusion and Vipralipsa means the tendency to cheat. So if we want to remove these defects, then we have to approach the Supreme Truth in a greatly submissive mood. These defects, these material senses are imposed upon the conditioned soul because of his rebellious tendency towards God. And because of that rebellious tendency towards God, and because of the defective senses as a consequence, he is not able to understand the truth. So even while approaching scriptures, if you don't approach it according to the method given in the scriptures, then also you will be bewildered. Because scripture gives you not only the truth, but also how to approach the truth. That's also the truth. The goal is the truth, but the means of achieving the goal is also the truth, and both have to be given in the scriptures. For example, I may say Delhi is in India, but unless I consult a map authorized by the Indian government, I will not find Delhi in the map of India. I have to use the appropriate means to find Delhi. Not only Delhi is in India as given by the government of India, but how to get to Delhi from point A to point B, that is also given by government of India authorities.
భక్తిజీవుడికి సహజంగా నాలుగు లోపాలు ఉంటాయి. కరుణపటవ, అపరిపూర్ణమైనటువంటి ఇంద్రియాలు, ప్రమాద, ఎప్పుడు కూడా తప్పులు చేస్తాడు, నిర్లక్ష్యంగా ఉంటాడు, భ్రమ, మాయకి వశమవుతూ ఉంటాడు. అదేవిధంగా విప్రలిప్స, మోసపూరితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటాడు. ఇలాంటి ఈ దోషాలతో ఉన్నటువంటి జీవుడు యథార్థంగా సత్యాన్ని అర్థం చేసుకోవడం అని అంటే అది సాధ్యం కాదు. భౌతికమైనటువంటి ఇంద్రియాలు, భౌతికమైనటువంటి ఈ జగత్తులో ఉండేటువంటి వాతావరణం కృష్ణుడి పట్ల జీవుడికి ఉండేటువంటి వ్యతిరేకత వల్ల ఏం చేసింది అంటే సహజంగానే ఈ రకమైనటువంటి దోషాలని బద్ధజీవుడికి తెచ్చిపెట్టింది. అందుకని భౌతిక శక్తులు ఉండే ప్రతి బద్ధజీవుడికి నాలుగు దోషాలు అనేటువంటివి ఉంటాయి. సరైనటువంటి ఒక ఆధారాన్ని చేరుకునేదే బద్ధజీవుడు ఈ నాలుగు దోషాల నుంచి బయటపడడం అనేటువంటిది జరగదు. బద్ధజీవుడు ఈ నాలుగు దోషాలతో శాస్త్రాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అతని ఈ నాలుగు దోషాలతోనే శాస్త్రంలో ఉన్న విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు శాస్త్రంలో ఉన్నటువంటి సత్యం ఇతనికి సత్యంగా అర్థం కాదు. ఈ నాలుగు దోషాలతో చూసినప్పుడు శాస్త్రంలో ఉన్నటువంటి సత్య విషయం కూడాను ఇతనికి విభిన్నంగానే అర్థమవుతుంది, కానీ సత్యాన్ని సత్యంగా ఇతను దర్శించలేడు. దానికోసం ఇతను చేయవలసింది ఏంటి అని అంటే ఆ సత్యాన్ని ఏ విధంగా ఆశ్రయించాలి అనేటువంటిది కూడా శాస్త్రంలో చెప్పి ఉంటారు. ఆ విధంగానే శాస్త్రాన్ని ఆశ్రయించాలి. అంతే కదా, శాస్త్రంలో ఉన్న విషయం సత్యము, ఆ సత్యాన్ని ఏ విధంగా చేరుకోలేనటువంటి మార్గం ఏదైతే ఉందో అది కూడా సత్యమే అనాలి. ఒక లక్ష్యం ఉందనుకోండి, దాన్ని లక్ష్యం అంటాము. ఆ లక్ష్యాన్ని సత్యమని చెప్పచ్చు, లక్ష్యాన్ని చేరుకునే మార్గాన్ని కూడా సత్యమనే చెప్పాలి. ఉదాహరణకు భారతదేశంలో ఢిల్లీ ఉంది, ఆ విషయం నాకు తెలుసు, కానీ దాన్ని చేరుకోవాలనంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక రేఖాచిత్రాన్ని తీసుకుని దాని ప్రకారంగా నేను గనక వెళ్లే ప్రయత్నం చేస్తే ఢిల్లీ వెళ్ళడానికి మార్గాలు వెతికితే అప్పుడు వెళ్ళగలను. అలా ఢిల్లీ వెళ్ళడానికి వెతికేటువంటి మార్గం కూడా సత్యమనే చెప్పాలి. భారతదేశంలో ఢిల్లీ అనేటువంటి నగరాన్ని ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం. ఆ ఢిల్లీ అనే నగరానికి నేను వెళ్ళడానికి నాకు మార్గాన్ని ఏర్పరిచింది భారత ప్రభుత్వం. ఈ విధంగా శాస్త్రం కూడాను సత్యం చెప్పేది శాస్త్రము, ఆ సత్యాన్ని ఏ విధంగా మనం ఆశ్రయించాలనే విధానం చెప్పేది కూడా శాస్త్రమే.
సో devotees, they not only describe what is in the scriptures, but the mode of service in describing such scriptures is even more important than the scriptural knowledge itself. Because without the mode of service, if you do something out of false ego, it will not reveal the truth. Atashri Krishna Namadhi Navaved Grayam Indriya Sivan Mukhai Jivvado Swayame Vasvratyadaha. So it is in this mood of service that Vasudeva is presenting his realizations before the Supreme Lord. The Lord knows everything. He is the one who is giving intelligence to Vasudeva to speak these verses. But still, it is the mood of service in Vasudeva that enables him to understand what the Lord is revealing within his heart and speak those things in a matter which is interesting to Krishna, because Krishna is the hearer of this discourse. Krishna is the first hearer of any discourse, and Krishna is the first speaker of any discourse. So here we have a direct experience of this. Krishna is directly hearing the discourse given by Vasudeva. He is the one who is inspiring him within his heart, and he is making him speak it. What is the contribution of Vasudeva then? The contribution of Vasudeva is that he does not want to invent the truth as he would have it. He wants to present the truth in a humble mood of service. Srila Prabhupada also said that all I have done is repeated the words of the acharyas. I haven't done anything new. But if there is any credit, the only credit is that I have not changed anything that they have presented. And how will you not change anything that they have presented? If you have false ego, you will change it. It is not possible not to change it. You have to be in a 100% mood of service to not change the scriptural conclusions presented by the previous acharya.
శాస్త్రాన్ని మనము వర్ణించడం అనేటువంటి విషయం కన్నా కూడా ఏ భావంతో ఆ శాస్త్రాన్ని మనం వర్ణిస్తున్నాం అనేటువంటిది చాలా చాలా ముఖ్యం. విద్యాహంకారం అనేటువంటిది ఉన్నటువంటి వ్యక్తి అతని శాస్త్రాన్ని వర్ణించేటప్పుడు ఏం చేస్తాడు అని అంటే విద్యాహంకారంతో వర్ణించడం వల్ల యథార్థంగా శాస్త్రంలో ఉన్నటువంటి సత్యాన్ని అవతల వాడికి చెప్పలేడు. శాస్త్రంలో ఉన్నటువంటి జ్ఞానం కన్నా కూడా మనకి ఆ శాస్త్రాన్ని బయటి వాడికి ఏ భావంతో మనం చెప్తున్నాం అనేటువంటిది, శాస్త్రం ఎంత జ్ఞానం కలిగి ఉన్నాం అనేటువంటి దానికన్నా కూడా ముఖ్యమైన విషయం అన్నమాట ఇక్కడ. అందుకనే వసుదేవుడు ఏ రకమైన భావంతో అక్కడ చెప్తూ ఉన్నాడు, వసుదేవుడు ఎంత వినయపూర్వకమైన భావంతో ఆయన చెప్తూ ఉన్నాడు కృష్ణుడు గురించి అర్థం చేసుకుని. మనకి శాస్త్ర పరిజ్ఞానం కన్నా కూడా ఆ శాస్త్రాన్ని ఏ రకమైన భావంతో చెప్తున్నాం అనేది ఎంత ముఖ్యమో అనంటే, అత శ్రీకృష్ణ నామాది నభవేద్ గ్రాహ్యమింద్రి అనే శ్లోకం ప్రకారంగా నిజంగా కృష్ణుడి పట్ల సేవాభావం అనేటువంటిది లేకుండా ఉంటే ఆ శాస్త్రం నుంచి ఎంత సమాచారాన్ని నేను చెప్పినా గానీ అందులో ఉన్న సత్యాన్ని నేను అవతల వాడికి అర్థమయ్యేటట్లు చేయలేను. ఎందుకు అనంటే మనం ఏం చెప్పినా ఏం విన్నా వాటన్నిటికీ మొట్టమొదటి శ్రోత కృష్ణుడే, మొట్టమొదటి వక్త కృష్ణుడే. వసుదేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఆయన సాక్షాత్తు భగవంతుడు కృష్ణుడు ఎదురుగా ఉన్నాడు, ఆ కృష్ణుడిగా చెప్తున్నాడు. మరి చెప్పేటువంటి తెలివితేటలు ఎవరు ఇచ్చారు ఆయనకి? కృష్ణుడే ఇచ్చాడు. చెప్పేటువంటి నోరు కృష్ణుడే ఇచ్చాడు. ఆ స్తుతి చేసే విధానం కృష్ణుడే ఇచ్చాడు. ఇంకా మళ్ళీ అందులో వసుదేవుని యొక్క వంతు ఏముంది అంటే వసుదేవుడి యొక్క భావనే ఆయన వంతు. కృష్ణుడు ఇచ్చిన తెలివితేటలతో, కృష్ణుడు ఇచ్చినటువంటి ఆ స్తుతులతోనే కృష్ణుడిని పొగుడుతూ ఉన్నాడు. కానీ తన యొక్క వినయభావాన్ని, తన యొక్క సేవాభావాన్ని జోడించి పొగుడుతున్నాడు. అక్కడ వసుదేవుని యొక్క వంతు ఏమిటంటే అదే అనమాట. అందుకనే ప్రభుపాదుల వారు కూడా ఎప్పుడు చెప్తూ ఉండేవారు, నేను చేసింది ఏమిటయ్యా అంటే మా ఆచార్యులు పెద్దవాళ్ళు ఏవైతే చెప్పారో వాటిని తిరిగి చెప్పానంతే, అంతకన్నా మించి నేనేం చేయలేదు, ఇందులో నా ఘనత ఏమీ లేదు. ఒకవేళ నా ఘనత ఉంది ఏదన్నా అంటే నేనేమిటంటే చేసింది వాళ్ళు చెప్పింది ఉన్నట్టుగా నేను చెప్పేశాను, ఎక్కడ నేను మార్పు చేర్పులు అనేటువంటిది చేయలేదు అన్నారు. ఎందుకైనా మార్పు చేర్పులు చేయలేదు? ఎవడికన్నా విద్యాహంకారం ఉందనుకో వాడు మార్పు చేర్పులు చేయకుండా ఉంటాడా? ఖచ్చితంగా ఏదన్నా ఉందంటే దాన్ని అటో ఇటో ఏదో ఒక రంగం మార్చి మళ్ళీ పెడతాడు విద్యాహంకారం ఉన్న వ్యక్తి. విద్యాహంకారం లేనటువంటి వాడు, పూర్తిగా వినయంగా ఉండేటువంటి వాడు మాత్రమే ఎటువంటి మార్పు చేర్పులు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు. ప్రభుపాదుల వారి యొక్క ఘనత ఏమిటంటే ఆయనకు సేవాభావం అనేటువంటిది ఉంది కాబట్టి ఆయన పెద్ద ఆచార్యులు చెప్పినటువంటి దాన్ని మార్చకుండా, తారుమారు చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు.
శాస్త్రస్య శృతి స్మృతి పురాణాది పాంజరాధ విధి వినా ఏకాంతి హరేర్ భక్తి ఉత్పాదే కల్పతే. అన్లెస్ వన్ ఫాలోస్ ద విధిస్ గివెన్ ఇన్ శృతి స్మృతి పురాణ పాంచరాత్ర, ఎనీ కైండ్ ఆఫ్ ఎఫర్ట్ టు పర్ఫార్మ్ భక్తి విల్ బి సింప్లీ సెంటిమెంటల్ అండ్ ఇట్ విల్ క్రియేట్ అ గ్రేట్ సోషల్ డిస్టర్బెన్స్. అండ్ వాట్ ఈస్ దట్ విధి మెన్షన్ ఇన్ ఆల్ దీస్ పాంచరాత్ర పురాణ ఎవ్రీథింగ్? దట్ వన్ షుడ్ అప్రోచ్ ద సుప్రీం లార్డ్ ఇన్ అ హంబుల్ మూడ్ ఆఫ్ సర్వీస్. యాజ్ లాంగ్ యాజ్ దాట్ క్రైటీరియన్ ఇస్ నాట్ మెట్, even if you repeat the methods in the scriptures, you may give excellent lectures, and still it will not communicate the truth, it will not illuminate, it will further make it dark for people. Illumination will come only when Krishna is present, otherwise illumination will not come. Keshav Kashmiri was a highly learned pandit. He was able to compose scriptural conclusions even on Ganga Devi instantaneously, but because he did so in a proud mood, therefore it did not reveal the truth, rather it obscured the truth. That which is already clear became obscured by his presentation. So the persons like Vasudev, they have intense mood of service. The more intense your mood of service, the more revelations of the absolute truth you will get. Although different people may describe the truth on a superficial level, it may seem the same, but depending on the intensity of absorption in bhakti, the revelation of the absolute truth will also be more and more deep.
అందుకని వసుదేవుడు అంటే ఆ భక్తుడికి ఆయన వినయభావంతో సేవాభావంతో చెప్తున్నాడు కాబట్టి హృదయంలో భగవంతుడు ఏం చేస్తున్నాడు, ప్రతి విషయం ఆయనకు అర్థమయ్యేటట్లు చేస్తున్నాడు. అర్థం చేసుకున్న విషయాన్ని ఆయన చక్కగా వివరిస్తున్నాడు. అక్కడ ఆయన విషయంలో ఎదురుగా వినేటువంటి శ్రోత ఎవరో కాదు, సాక్షాత్తు కృష్ణుడే ఉన్నాడు. కానీ ఎవరైనా గాని ఆ సేవాభావనతోనే చెప్తేనే ఆ విషయాన్ని చక్కగా సత్యాన్ని ఉన్నదిన్నట్టుగా వివరించగలుగుతారు. అందుకనే శృతి స్మృతి పురాణాది పంచరాత్రిక అనేటువంటి విధి విన శ్లోకం ప్రకారం ఏమంటుంది, మనం ఏ పని చేసినా గాని భక్తి అనేటువంటిది శృతిలోనో స్మృతిలోనో పురాణాల్లోనో పంచరాత్రుల్లోనో ఉన్నటువంటి విధి ప్రకారంగా గనక మనం చేయకపోతే ఆ చేసేటువంటి భక్తి సమాజానికి కేవలం ఉత్పాతం అవుతుంది, కలత మాత్రమే అవుతుంది అంటే మనం చేసే భక్తి ఈ వీటిలో పురాణాల్లో స్మృతుల్లో పంచరాత్రికల్లో నుండి విధి ప్రకారంగా చేయాలంటున్నారు. ఏమిటా విధి అని అంటే వినయభావంతో సేవాభావంతో మనం వాటిని ఆశ్రయించాలి. అది అందులో ఉన్నటువంటి విధి. దాని ప్రకారంగా మనం చేస్తే అందులో ఉన్నటువంటి సత్యాన్ని యథార్థంగా చెప్పగలుగుతాం. లేకపోతే ఏమవుతుందంటే బాహ్యంగా తాత్కాలికంగా మంచి వాగ్దాటితో కూడినటువంటి ఉపన్యాసాలు చెప్పొచ్చేమో కానీ శాస్త్రంలో ఉన్నటువంటి సత్యాన్ని అవతల వ్యక్తికి అర్థమయ్యేలానో అందివ్వగలిగే విధానంగా మనం చెప్పలేం. ఎందుకనంటే మనలో సేవాభావం లేదు కాబట్టి. శాస్త్రాన్ని మనం అందుకే ఆశ్రయించేటప్పుడు సేవాభావంతో వినయంతో ఆశ్రయిస్తేనే అందులో ఉన్నటువంటి సత్యాన్ని ఖచ్చితంగా అవతల వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలుగుతాం. మనలో ఏమాత్రం గర్వం ఉన్నా కానీ ఎంత శాస్త్ర జ్ఞానం ఎంత పాండిత్యం ఉన్నా కానీ ఆ సత్యాన్ని మాత్రం అవతల వాడికి మనం అందివ్వలేం. కేశవ కాశ్మీరి పండితు విషయంలో ఆయన ఎంత పండితుడు అని అంటే గంగానది ఒడ్డున వెళుతూ వెళుతూ గంగాదేవి గురించి ఆసుగా గొప్ప గొప్ప పద్యాలే చెప్పగలిగినంత సామర్థ్యం ఉన్నవాడు. మరి అంత సామర్థ్యం ఉన్నా కానీ ఆ గంగాదేవి గురించి పద్యాలు చెప్పినా కానీ ఏ భావంతో చెప్పాడు? గర్వంతో చెప్పాడు. ఆ గర్వంతో చెప్పిన దానివల్ల ఏమైంది? అతను చెప్పేటువంటి పద్యంలో పొరపాటు దొర్లి గంగాదేవి గురించి సత్యం చెప్పబోయి భయంకరమైన అసత్యం పలికేశాడు. అది తర్వాత చైతన్య మహాప్రభు నిరూపించేదంతా ఉంటుంది. కానీ ఏం జరిగిందంటే అక్కడ గర్వంతో చెప్పాడు కాబట్టి ఏమైందంటే ఆ శాస్త్రంలో సత్యం కథ పూర్తిగా వ్యతిరేకమైపోయింది అనమాట. వసుదేవుడు లేదంటే భక్తులు ఏం చేస్తున్నారు, అందుకే ఎంతో సేవాభావంతో వినయంతో భగవంతుని యొక్క విషయాన్ని గురించి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ శాస్త్రంలో ఉన్నటువంటి సత్యము అవతల వ్యక్తికి అర్థమయ్యేలా ఉంటుంది అనమాట. చెప్పేదానికి అందరూ ఒకేలాగా చెప్తున్నారు అని అనిపిస్తుంది, కానీ శాస్త్రంలో నుండి సత్యాన్ని అందరూ పాక్షికంగా మాత్రమే స్పర్శించగలుగుతారు. ఏ వ్యక్తికి అయితే హృదయంలో పూర్తిగా ఆ వినయభావం అనేటువంటిది ఉంటుందో ఆ వ్యక్తి శాస్త్రంలో ఉన్నటువంటి ఆ సత్యాన్ని యథార్థంగా తీసి అవతల వ్యక్తికి ఇవ్వగలుగుతాడు. ఇది ఎలా అంటే ఏ వ్యక్తికి ఎంత స్థాయి వరకు హృదయంలో ఆ వినయభావం ఉంటుందో అంత స్థాయి వరకు ఆ వ్యక్తి ఆ శాస్త్రంలో ఉన్న సత్యాన్ని బయటకు తీసి అవతల వాడికి అర్థమయ్యేలా వానికి అవగాహన అయ్యేలా చెప్పగలుగుతాడు.
శ్రీ చైతన్య మహాప్రభు వాస్ at Sarvabhauma Bhattacharya's place. Sarvabhauma Bhattacharya volunteered to teach Lord Chaitanya Mahaprabhu. There is a beautiful story there, but I will not give you all the stories. I want to convey a particular point here in context. So Chaitanya Mahaprabhu agreed that I will hear from you Vedanta Sutra. And Sarvabhauma Bhattacharya spoke for 7 continuous days. Lord Chaitanya Mahaprabhu was exactly attentive as all of us in Bhagavatam class are. In other words, he did not say even one He just kept absolutely quiet and heard the whole 7 days. And at the end of 7 days, Sarvabhauma Bhattacharya asked, "Have you understood everything? Because you have not said one word during the whole class. You have not smiled also. You have not made a face at misunderstanding or some doubt. Nothing is coming. Completely blank face you are showing for 7 continuous days. So, what is the matter?" Chaitanya Mahaprabhu replied that Vedanta Sutra is clear like the sun to me. But when you explain it, everything becomes cloudy. Everything becomes cloudy. That which is already very clear is becoming very cloudy. So, Sarvabhauma Bhattacharya was taken aback by this, because he was a great pandit. He was the unrivaled scholar of his time. There was nobody who was more learned than Sarvabhauma Bhattacharya. Was so great that he went to Mithila to learn Nyaya. And in those days, Mithila was highly proud of their Nyaya philosophy. They had books on Nyaya. And Sarvabhauma Bhattacharya, nobody would be allowed to take any of the books out of Mithila. Sarvabhauma Bhattacharya was so powerful that he remembered all the books of Nyaya when he left. And then he came and domiciled in Navadvip. So, and then later on he came to Puri. So, we can understand that Sarvabhauma Bhattacharya was extremely learned and he was able to give all kinds of explanations of scriptural conclusions. But it was not giving clarity. It was confusing even someone who is as clear as Chaitanya Mahaprabhu.
Sarvam Bhattacharya intlo Chaitanya Mahaprabhu unnapudu Sarvam Bhattacharya swachhandanga mundukochadu Chaitanya Mahaprabhu ki bodhana cheyadaniki. చైతన్య మహాప్రభు కూడా సరే ఏదో బోధన చేస్తానన్నావు చెయ్యని చెప్పి కూర్చున్నాడు. 7 రోజుల పాటు ఏకదాటిగా సర్వం పట్టచారి వేదాంత సూత్రాలన్నీ కూడా వల్లించాడు. 7 రోజుల పాటు చైతన్య మహాప్రభు వాటన్నింటినీ కూడా విన్నారనమాట. ఎలా విన్నారంటే మనందరం భాగవతం ఎట్లా వింటామో అట్లా విన్నారు. ఒలుకు లేదు, పలుకు లేదు, లేదు, ఆ లేదు, ఏం లేదు. 7 రోజుల పాటు అట్లా వింటూ ఉన్నారు. 7 రోజులు చెప్పిన తర్వాత సర్వం పట్టచారికి అనుమానం వచ్చింది. 7 రోజులు చెప్తా ఉన్నాను, అసలు నీలో కనీసం మార్పు లేదు, లేదు, ఆ లేదు, కనీసం నాకు అర్థమైందా అనేటట్టుగా మొహం పెట్టలా, అర్థం కాలేదన్నట్టుగా మొహం పెట్టలా, సందేహం వచ్చింది అన్నట్టుగా మొహం పెట్టలా, ఊరికి నేను చెప్తున్న దిష్టి బొమ్మలా కూర్చున్నావు 7 రోజుల పాటు, ఏమర్థమైంది, ఏం విషయం అని చెప్పి అడిగాడు. చైతన్య మహాప్రభు అప్పుడు నోరు విప్పారు. నాకేం వేదాంత సూత్రాలు ఆ సూర్య రశ్మిలాగా సూర్యుడిలాగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి, వాటికి నువ్వు చెప్పే వివరణ మాత్రము పూర్తిగా మబ్బుగా మినిట్ అయిపోయింది, చెప్పేగానే ఏదో అంతా కూడా మబ్బుగా ఉంది, నాకేం అర్థం కాలేదు అని చెప్పేసి అన్నాడు. ఆ మాటకి సర్వం పట్టచారి వెంటనే అతను నిర్ఘంతపోయాడు. ఆయన ఎంతలాంటి పండితుడు అంటే ఆ రోజుల్లో అసమానమైనటువంటి ప్రాధాన్యత కలిగిన పండితుడు, ఆయన లాంటి వాడు ఇంకొకరు లేడు అన్నంత సాటి లేనటువంటి పండితుడు ఆయన. ఆ రోజుల్లో మిథిలా నగరం న్యాయశాస్త్రానికి పెట్టింది పేరు అనమాట. వాళ్ళందరూ మిథిలా నగరంలోని పండితులు న్యాయశాస్త్రం అనేటువంటి మాసంతో మేము ఎవరికి ఆ పుస్తకాలు ఇచ్చేది లేదు అనేంతగా వాళ్ళకి దాని మీద పట్టు ఉండేది. సర్వం పట్టచారి మిథిలా నగరం వెళ్లి ఆ న్యాయశాస్త్రం అంతా చూసి, పుస్తకాలు వాళ్ళు బయటికి ఇవ్వరు కదా, అవన్నీ చూసి చదువుకొని అట్లా గుర్తుపెట్టుకునే పుస్తకాలన్నీ తన పాటికి తను బయటకు వచ్చేసాడు. వచ్చి ఆయన నవద్వీప్ వెళ్లి అక్కడ మళ్లీ దానికంటూ ఒక న్యాయశాస్త్రానికి ఒక సంస్థ పెట్టి దాన్ని అభివృద్ధి చేసి ఇదంతా చేసి ఆ తర్వాత కాలంలో పూరి వచ్చేసాడు. అంత పండితుడు ఆయన. శాస్త్రంలో ఏ విషయం గురించి అయినా సరే దాని గురించి ఒక సారాంశం గాని దాని గురించి ఒక విషయ వివరణ గాని చెప్పగలిగే సామర్థ్యం ఉన్నవాడు. అలాంటి చైతన్య మహాప్రభు చెప్పినటువంటి అలాంటి సర్వం భట్టాచార్య చైతన్య మహాప్రభు చెప్పినటువంటి విషయాన్ని నిర్ఘంతపోయాడు. ఎందుకనంటే ఆయన 7 రోజుల పాటు చెప్పిన విషయం అంతా విని చైతన్య మహాప్రభు అన్నమాట ఇది. చైతన్య మహాప్రభు లాంటి స్పష్టత కలిగినటువంటి వ్యక్తికే మరి చైతన్య మహాప్రభుకి ఎంత స్పష్టత ఉంది శాస్త్రం పట్ల, అంత స్పష్టత కలిగిన చైతన్య మహాప్రభుకే సర్వం భట్టాచారి చెప్పినటువంటి విషయాలు మబ్బు గమ్మినట్టుగా ఏదో మసక మసగా ఉన్నట్లుగా అనిపించాయంటే మరి చూడండి.
సో ద పర్ఫెక్షన్ ఆఫ్ ఎ డివోటీ ఇస్ దట్ హీఈస్ అబ్జార్బ్డ్ ఇన్ మూడ్ ఆఫ్ ప్లీజింగ్ కృష్ణ. ద మోర్ వన్ ఇస్ అబ్జార్బ్డ్ ఇన్ ప్లీజింగ్ కృష్ణ, ద మోర్ కృష్ణ స్పీక్స్ త్రూ సచ్ ఎ డివోటీ అండ్ రివీల్స్ ద ట్రూత్. అండ్ దెర్ ఆర్ సో మెనీ డివోటీస్ ఆర్ ట్రైన్ టు ప్లీజ్ కృష్ణ. So how much Krishna will reveal to a devotee and how much he will reveal to others depends exactly on the service mood of the different participants. If the service mood is absent, even if a devotee is highly realized, he will not reveal much. The reason that Maharaj Parikshit is required to hear the Bhagavatam is because of his intense eagerness to hear and please Krishna in that way. And therefore Sukadeva Goswami reveals to him truths that had not been revealed even by Vyasadeva to Sukadeva Goswami in detail. It was revealed in summary form but not in detail. So a devotee's perfection is that he is simply trying to improve his service attitude towards Krishna. This is called Anyabhiladashita Shunyam Jnana Karma Dhanavritam Anukulyana Krishna Anushilanam Bhakti Uttama. Anukulyana Krishna Anushilanam. He is always trying. Anukulyana means trying to please Krishna. Krishna may or may not be pleased. Sometimes even in spite of your best efforts, Krishna is not pleased. Yashoda Mai, she is trying to please Krishna. Yes or not? Everybody agrees. And when Yashoda Mai put down Krishna to attend to the milk on the stove, was Krishna pleased? No, he was very angry. He was very angry. Similarly, sometimes somebody is not trying to please Krishna and still Krishna is pleased with him. Still Krishna is pleased with him. There are many examples of this. I will give it a homework exercise. Find out at least one or two examples from scriptures when Krishna was not really, the person was not trying to please Krishna, but Krishna was pleased. Both sides are there. You are trying your level best to please Krishna, and Krishna is not pleased. And somebody not at all trying to please Krishna, Krishna is pleased. So then what is bhakti? Bhakti is that you are trying to please Krishna. You don't give up trying to please Krishna. So, anukulyana means you are always trying to please Krishna. So, those who are most intensely trying to please Krishna, they will get the intense realizations of Krishna consciousness. Those who think, I am not pleasing Krishna, I am not at all good, I have no good qualities, yogyata vichare kichunai pai, tamara karuna sara. Those who are in this absorption that I have no good qualifications, my dear Lord, please give me some strength to please you somehow. They will be pleasing, they may not be pleasing Krishna, but they are, because they are trying to please Krishna like this, therefore Krishna gives them realizations. Krishna makes it more and more difficult to please him. It is not easy. So, even amongst the four sampradayas, all four sampradayas disclose the absolute truth in varying degrees. It is just like the full moon versus the partial moon. Someone may reveal the moon on Prathama day. Somebody may reveal the moon on Dvitiya day. Somebody may reveal the truth of the moon on the Panchami day, or Dashami day, or Trayodashi day, or Purnima day. One who is revealing the truth of the moon on Purnima day, he is completely revealing the truth. Everybody is revealing the moon only. But who is able to reveal the Purnima moon? One who is completely fixed in the moons. Similarly, even amongst devotees, there are different degrees of realizations. Just like different birds fly at different heights, similarly, different devotees have different depths of realization according to their intensity of desire to please Krishna.
భక్తుడికి పరిపూర్ణత అనేటువంటిది తాను కృష్ణుని ఎంతగా ఆనందపరచాలి అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అనే విషయాన్ని బట్టి వస్తుంది. భక్తుడికి నిజమైన పరిపూర్ణత రావాలి అని అంటే అతను కృష్ణుని ఎంతగా ఆనందపరచడానికి ప్రయత్నిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని బట్టి నిర్ణయించాల్సి ఉంటుందన్నమాట. భగవంతుడిని కృష్ణుని మనం ఎంతగా ప్రసన్నం చేయాలని ప్రయత్నిస్తే మనల్ని చూసి మన ప్రయత్నాన్ని చూసి భగవంతుడు మన పట్ల ప్రసన్నుడయ్యి మనకు మరిన్ని మరిన్ని సాక్షాత్కారాలు ఇస్తాడు. అలాంటి సాక్షాత్కారాలు కలిగినటువంటి భక్తులే వాళ్ళు వివరించేటప్పుడు ఆ సాక్షాత్కారాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి. అలాంటి భక్తులకే శాస్త్రాలు ఉన్న విషయాలన్నీ కూడా మరింతగా సాక్షాత్కారం అవుతాయన్నమాట. దీని నుంచి మనకేం అర్థమవుతుందంటే ఏ వ్యక్తి అయితే కృష్ణుని నిజంగా ఆనందపరచాలని ప్రయత్నిస్తాడో అలాంటి వ్యక్తి ఆ సేవాభావం చేతన కృష్ణుని ప్రసన్నం చేయాలనేటువంటి కోరిక చేతన ఆ శాస్త్రంలో విషయాన్ని మరింతగా అర్థం చేసుకోగలుగుతాడు, కృష్ణుని ప్రసన్నం చేసుకోగలుగుతాడు. ఆ భావన అనేటువంటిది లేదనుకోండి, ఆ వ్యక్తి ఎంత శక్తి సామర్థ్యాలతో సేవ చేసినా గానీ ఎంత ప్రతిభాపాటు వాళ్ళతో అతను చేసినా గానీ సేవాభావన అనేటువంటిది లోపించడం వల్ల కృష్ణుడు ప్రసన్నం కాడు, దానివల్ల అతనికి సాక్షాత్కారం అనేటువంటిది దొరకదు. అందుకనే ఏ వ్యక్తికైనా గాని కృష్ణుని నేను ఏదో ఒక విధంగా ప్రసన్నం చేసుకోవాలనేటువంటి ఒక ఆతృతతో కూడినటువంటి కోరిక అనేటువంటిది ఉండాలి. ఆ ఆతృతతో కూడినటువంటి కోరిక మనకు ఉన్నట్లయితే దాన్ని చూసి కృష్ణుడు మన పట్ల సంతృప్తి చెందుతాడు. పరీక్షిత్ మహారాజుకు ఆ రకమైనటువంటి కోరిక ఉంది. అలాంటి కోరిక ఉంది కాబట్టి సుఖదేవ గోత్సవం దగ్గర భాగవతం వినేటువంటి అవకాశాన్ని అతను పొందాడు. వ్యాసదేవుడు పాక్షికంగా వివరించినటువంటి సత్యాన్ని అంతా కూడా సుఖదేవ గోస్వామి ఎంతో విశదంగా పరీక్షిత్ మహారాజుకు వివరించాడు. మరి పరీక్షిత్ మహారాజుకు అంత ఎక్కువగా విశదంగా ఎందుకు వివరించాడు అని అంటే నిజంగా పరీక్షిత్ మహారాజు అంత వినయంతో భగవంతుణ్ణి నేను ఈ భాగవతం వినడం ద్వారా భగవంతుని ప్రసన్నం చేయాలనే కోరికతో ఆతృతతో అక్కడ కూర్చున్నాడు కాబట్టి పరీక్షిత్ మహారాజుకు సుఖదేవ గోస్వామి అంత గొప్పగా అంత విశదంగా వివరించాడనమాట భాగవతాన్ని. మన జీవితంలో కూడా కృష్ణుడు పట్ల సేవాభావన అనేటువంటిది మనకి ఎంత ఉంటే, కృష్ణుని ప్రసన్నం చేయాలనే కోరిక మనలో ఎంత ఉంటే, ఆ కోరిక అనేటువంటిది ఆ ప్రయత్నం అనేటువంటిది కృష్ణుని ప్రసన్నం చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మనం యథార్థంగా ఒక్కొక్కసారి కృష్ణుని ప్రసన్నం చేయాలని ఎంత ప్రయత్నించినా గానీ కృష్ణుడు మన కోరిక చేత ఆయన ప్రసన్నం కాడు. ఇక్కడ అన్యాభిలాషిత శూన్యం అందులో అనుకూల్యననే మాట అన్నారు చూడండి, ఆ మాట మనకి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే భక్తులు ఒక్కొక్కసారి కృష్ణుడు ఎంత ప్రసన్నం చేయాలని ప్రయత్నించినా గానీ కృష్ణుడు మన పట్ల ప్రసన్నం కాడు. ఇంకొక సందర్భంలో చూస్తే మనం కృష్ణుడిని ప్రసన్నం చేయాలనే ప్రయత్నం ఏం చేయకపోయినా గానీ ఆ వ్యక్తి పట్ల కృష్ణుడు ప్రసన్నం అవుతాడు. మీరు కావాలంటే ఉదాహరణగా ఇది ఒక మీరు ప్రయత్నం చేయండి. ఒక ఉదాహరణ నేను చెప్తాను, యశోదమాత కృష్ణుని ప్రసన్నం చేయాలని రోజు ప్రయత్నిస్తుందా లేదా? కానీ కృష్ణుడు ఆమె పట్ల ప్రసన్నమయ్యాడా అంటే ఒక సందర్భంలో కాలేదు. ఆమె కృష్ణుడికి పాలిస్తుంది, తో మీద పాలు పొంగిపోతున్నాయని చెప్పి కృష్ణుడు దించేసి వెళ్ళిపోయింది. అప్పుడు కృష్ణుడు కోపం చెందాడు, అవును బట్టలు ప్రసన్నం కాలేదు. మరి రోజు కృష్ణుడు ప్రసన్నం చేయలేని అవంత ప్రయత్నిస్తే కూడా ఆమె పట్ల కృష్ణుడు ప్రసన్నం కాలేదు. ఇంకొక ఉదాహరణ శాస్త్రం నుంచి ఒకటి రెండు మీరే ఒకసారి ఆలోచించి మీరు చెప్పండి, తర్వాత ఉపన్యాసం అయిన తర్వాత. కృష్ణుడిని ప్రసన్నం చేయాలని ప్రయత్నం ఏమీ చేయలేదు, కానీ ఆ వ్యక్తుల పట్ల కృష్ణుడు ఎంతో ప్రసన్నమైపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటి నుంచి మనకేం అర్థం అవుతుంది, కొద్దిమంది భక్తులు కృష్ణ ప్రసన్నం చేయాలని వాళ్ళు ఎంతగా ప్రయత్నిస్తే కూడాను కృష్ణుడు వాళ్ళ పట్ల ప్రసన్నం కాడు. కొద్దిమంది అసలు కృష్ణ ప్రసన్నం చేయాలని ప్రయత్నమే చేయరు, వాళ్ళ పట్ల కృష్ణుడు ప్రసన్నం అయిపోతాడు. ఇప్పుడు భక్తి అంటే ఏమిటంటే కృష్ణుణ్ణి నేను ప్రసన్నం చేయాలి, ఆయనను ఆనందపరచాలి అనేటువంటి తీవ్రమైనటువంటి నిరంతర ప్రయత్నం ఉందే ఆ ప్రయత్నమే భక్తి అని అంటే. అనుకూలేనా అంటే అదేనమాట, కృష్ణుణ్ణి ప్రసన్నం చేయాలని నిరంతర ప్రయత్నమే నిజమైనటువంటి భక్తి. అలాంటి ప్రయత్నం ఎవరైతే చేస్తారో వాళ్ళకి నిజమైనటువంటి సాక్షాత్కారం అనేటువంటిది ఖచ్చితంగా వస్తూనే ఉంటుందన్నమాట. మీరు గమనిస్తే మన నాలుగు సాంప్రదాయాలు ఉన్నాయి కదా, ఈ నాలుగు సాంప్రదాయాల్లో కూడాను ఈ రకమైనటువంటి ప్రయత్నమే జరిగింది. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయి ప్రకారంగా కృష్ణుని వాళ్ళు వర్ణిస్తూ వచ్చారు, కృష్ణుని తెలియజేస్తూ వచ్చారు అనమాట. ఇప్పుడు ఒక్కొక్క పక్షి దాని సామర్థ్యం మేరకు ఆకాశంలో ఎత్తుకు ఎదుగుతుంది, ఎగురుతుంది. అదేవిధంగా ఈ సాంప్రదాయాల్లో కూడాను కొద్దిమంది ఏమో అది తొలి చంద్రుడు అని చెప్పి అంటారు. తొలి చంద్రుడు అని అంటే అప్పుడే మొదటి రోజున చూసేటువంటి చంద్రుడు, కొద్దిమంది ద్వితీయ రోజున రెండో రోజున చంద్రుడిని చూపించగలిగేటువంటి స్థాయిలో ఉండి ఉంటారు. కొద్దిమంది పంచమ రోజున, కొద్దిమంది దశమ రోజున, కొద్దిమంది త్రయోదశి రోజున ఆ చంద్రుడిని చూపించవచ్చు. కానీ అందరూ చూపించేది చంద్రుణ్ణే, అందరూ వర్ణించేది ఆ చంద్రుణ్ణే. కొద్దిమంది మాత్రము పౌర్ణమి నాడు చంద్రుణ్ణి వర్ణించగలిగి ఉంటారు. ఆ పౌర్ణమి నాడు చంద్రుని వర్ణించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా చంద్రుడి మీద వాళ్ళ దృష్టి పెట్టారు కాబట్టి వాళ్ళు చంద్రుణ్ణి పూర్తిగా పౌర్ణమిలాగా నిండు పండు వెన్నెల్లాగా వర్ణించగలిగారు. అట్లా మనం కూడా భక్తులు వివిధ రకాల స్థాయిల్లో కృష్ణుని ప్రసన్నం చేయాలనేటువంటి కోరిక వాళ్ళలో ఎంత బలీయంగా ఉంటుందో అంత ఎక్కువగా వాళ్ళకి సాక్షాత్కారం ఉంటుంది, అంత ఎక్కువగా వాళ్ళు కృష్ణుని వర్ణించగలుగుతారు, కృష్ణు గురించి సాక్షాత్కారం పొందగలుగుతారు, కృష్ణు గురించి అవతల వాడికి అర్థమయ్యేలా చెప్పగలుగుతారు. మనమేం చేయాల్సింది ఏంటంటే కృష్ణుణ్ణి ప్రసన్నం చేసేటువంటి ప్రయత్నం నిరంతరంగా చేయడం అనేది చేస్తే భక్తిలో అది మనకు నిజమైనటువంటి సాక్షాత్కారాన్ని కలిగిస్తుందని చెప్పి తెలుసుకోవాలి.
సో దేర్ ఆర్ ఫోర్ సంప్రదాయాస్ వైష్ణవ సంప్రదాయాస్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ అబ్సల్యూట్లీ డెడికేటెడ్ టు ది అబ్సల్యూట్ ట్రూత్. అవదంతి తత్తత్వ వివస్తత్వమే జ్ఞానమద్వయం బ్రహ్మేది పరమాత్మేది భగవాన్ ఇది శబ్దతే. సో దీస్ ఫోర్ ఫిలాసఫీస్ ఆర్ కాల్డ్ విశిష్టాద్వైత ఫిలాసఫీ ఆఫ్ రామానుజాచార్య, శుద్ధద్వైత ఆఫ్ నింబార్క, ద్వైతాద్వైత ఆఫ్ విష్ణు స్వామి అండ్ అచింత్య భేదాభేద తత్వ విచ్ ఇస్ ఆర్ ఫిలాసఫీ, లార్డ్ చైతన్యాస్ ఫిలాసఫీ. బట్ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ ది అదర్ త్రీ ఫిలాసఫీస్ విచ్ ఆర్ గివెన్ బై డిఫరెంట్ ఆచార్యాస్, దే ఆల్దో దే ఆల్సో డిస్క్లోజ్ ద ట్రూత్, దే డు నాట్ గివ్ అ కంప్లీట్ పిక్చర్. దే డు నాట్ కాంట్రడిక్ట్ వాట్ లార్డ్ చైతన్యాస్ థాట్, బట్ దే డు నాట్ గివ్ అ కంప్లీట్ పిక్చర్. సమ్ ఆఫ్ దెమ్ మే గివ్ అట్ లీస్ట్ ఆన్ సమ్ వెరీ క్రిటికల్ పాయింట్స్, దే డు నాట్ గివ్ ద ఫుల్ పిక్చర్. సో అచింత భేదాభేద తత్వ ఫిలాసఫీ ఆఫ్ లార్డ్ చైతన్య ఇస్ సచ్ దాట్ ఇట్ రికన్సైల్స్ all the four philosophy systems of philosophies perfectly. Why Lord Chaitanya has come through the Gaudiya Sampradaya to establish this? Because the those who are Vraja Bhaktas, Vraja Premis, their intensity of love for Krishna is most complete. And Lord Chaitanya Mahaprabhu has the mood of such a Vaishnava, such a devotee. And therefore, he appears in that form to reveal the most complete philosophy of Achintya Bhedabheda Tattva. So what Vasudeva is presenting here, you are wondering, why am I getting with all these things? What Vasudeva is presenting here is Achintya Bhedabheda Tattva.
The Nalu Sampradayalo Kudanu, Ramanujacharya Variyaka Vishishtadvaitangani, లేకపోతే నింబాకాచార్య, విష్ణుస్వామి వీళ్ళు చెప్పేటువంటి శుద్ధద్వైతము లేదా ద్వైతాద్వైత తత్వాలు కానీ ఇవన్నీ కూడాను నిజంగా భగవంతుడి గురించి, భగవత్ సంబంధమైన విషయాల గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహన అనేటువంటిది లేదు. ఇప్పుడు వదంది సత్తత్వం అధస్తత్వం అని అందరూ కూడా ఆ పరతత్వం యొక్క వివిధ వశల గురించి చెప్పింది, కానీ పరిపూర్ణమైనటువంటి తత్వం పూర్ణ అవగాహనతో కూడిన తత్వం ఎవరు చెప్పారంటే చైతన్య మహాప్రభు చెప్పినటువంటి అచింత్య భేదాభేద తత్వంలోని మాత్రమే వచ్చింది. ఎందుకనంటే మిగతా వాళ్ళంతా భగవంతుని కొన్ని వర్ణించారు, కానీ శాస్త్రంలో కొన్ని కీలకమైనటువంటి సూక్ష్మమైనటువంటి అంశాలను వర్ణించడంలో పూర్ణమైనటువంటి వివరణ ఆ తత్వాల్లో వాళ్ళు ఇవ్వలేదు. పరిపూర్ణమైనటువంటి వివరణ, పరిపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి విశదీకరణ చైతన్య మహాప్రభు మాత్రమే ఇచ్చారు. అది గౌడీయ వైష్ణవతత్వంలో ఇచ్చారు. ఎందుకనంటే గౌడీయ వైష్ణవతత్వంలో ఒక వైష్ణవుడు అనేవాడు కృష్ణుడు పట్ల పరిపూర్ణమైనటువంటి ప్రేమభావన కలిగి ఉంటాడు. చైతన్య మహాప్రభు అందుకే ఎట్లా అవతరించాడు? కృష్ణుడు పట్ల పరిపూర్ణమైనటువంటి ప్రేమభావన కలిగినటువంటి ఒక శుద్ధ వైష్ణవుడుగా అవతరించాడు. అలా అవతరించి ఈ పరిపూర్ణమైనటువంటి తత్వాన్ని ఆయన అందించాడనమాట. అంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, వసుదేవుడు ఇక్కడ ఏదైతే చెప్తున్నాడో విషయము, ఆయన చెప్పే విషయం ఏమిటనంటే అచింత్య భేదాభేద తత్వాన్ని విశదీకరిస్తూ చెప్తున్నాడు అనమాట. అందుకని చెప్పాను.
ది అదర్ ఆచార్యస్ దే నాట్ రాంగ్, దే ఆల్సో డిస్క్రైబ్ ద మూన్, బట్ దే ఆర్ డిస్క్రైబింగ్ మేబీ ద దశమి మూన్ ఆర్ ద ఏకాదశి మూన్ ఆర్ ద ద్వాదశి మూన్, బట్ చైతన్య మహాప్రభు ఇస్ డిస్క్రైబింగ్ ద కంప్లీట్ తత్వ.
మిగతా ఆచార్యులు చెప్పినటువంటి వాటిని పొరపాటు అని చెప్పేసి మేము అనడం లేదు. వాళ్ళు కూడా వివరించినటువంటిది ఆ చంద్రుడి గురించే. కాకపోతే వాళ్ళు చంద్రుడి గురించి దశమి రోజున ఉన్న చంద్రుడి గురించో, ఏకాదశి ద్వాదశి రోజుల్లో ఉన్న చంద్రుడి గురించో వాళ్ళు వివరించారు. శ్రీ చైతన్య మహాప్రభు మాత్రము పండు వెన్నెల పౌర్ణమి రోజు ఉన్నటువంటి చంద్రుడి గురించి వర్ణించారు.
సో కృష్ణ ఆల్సో రివీల్స్ ఇన్ ది భగవద్గీత అచింత భేదాభేద తత్వ ఇన్ ది సో మెనీ ప్లేసెస్ ఇన్ 7th చాప్టర్ 9th చాప్టర్ ఇన్ 10th చాప్టర్ ఇన్ 11th చాప్టర్ ఆ భగవద్గీత 15th చాప్టర్ భగవద్గీత Krishna reveals how he and his energy are intimately connected and therefore they are non-different. In the 7th chapter, Bhumi Rapanalo Vayu Kammano Buddhira Vecha Ahankara Diyame Bhinna Prakriti Rashtadha Aparayamita Swanyam Prakriti Midhime Param Jeeva Bhuta Mahabaho Yedham Dharya Jagat. So there are two types of energies of Krishna he describes, and energy and energetic are inseparably connected. For example, the sun and the sunshine, they are inseparably connected. You cannot, if you say sun, there must be sunshine. And if you say sunshine, there must be sun. So, Krishna and his energies are inseparable, although they are not exactly the same. They are identical in the sense that the energy has emanated from the energetic. But none of the energies is completely the energetic. So, achintya bheda, abheda tattva. So, everything that is coming in existence, the sun, the moon, their splendor, and their ability to maintain life upon in the universe, all these shaktis are actually coming from Sri Krishna. And because they are coming from Sri Krishna, they are non-different from Krishna. They are identical with him.
అచింత్య భేదాభేద తత్వం అనేటువంటిది భగవద్గీతలో కూడా కృష్ణుడు అనేక సందర్భాల్లో వివరించాడు. మీరు గమనిస్తే 7, 9, 10, 11, 15 అధ్యాయాల్లో కూడా అచింత్య భేదాభేద తత్వం అనేటువంటిది కృష్ణుడు వర్ణించాడు. 7 అధ్యాయంలో చూస్తే భూమి రూప అనేటువంటి శ్లోకము, అపరయ మితస్వన్యం అనేటువంటి శ్లోకాల్లో కృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే, నావి రెండు ప్రకృతులు ఉన్నాయి, ఆ రెండు ప్రకృతులు కూడా నాతో అభిన్నంగా అనుసంధానమై ఉన్నాయి. భిన్నంగా కాదు, అభిన్నంగా అనుసంధానమై ఉన్నాయి. ఆ భౌతిక ప్రకృతి కావచ్చు, ఈ జీవ ప్రకృతి కావచ్చు, ఈ రెండూ కూడాను భగవంతుడితో అభిన్నంగా అనుసంధానమై ఉన్నాయనే విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు సూర్యుడు సూర్యరశ్మి అనేటువంటి రెండు పదాలు విడదీయలేనటువంటివి. సూర్యుడు అనే మాట అన్నామంటే సూర్యరశ్మి ఖచ్చితంగా ఉండే తీరుతుంది. సూర్యరశ్మి అని చెప్పి అన్నాను అంటే సూర్యుడు అనేవాడు ఖచ్చితంగా ఉండే తీరుతాడు. కాబట్టి ఈ రెండు కూడా అభిన్నంగా అనుసంధానమై ఉన్నాయి. అలా అని చెప్పి రెండింటినీ కూడాను ఒకే సర్వశక్తిమంతత్వాన్ని, రెండు సమానమైన శక్తిని కలిగి ఉన్నాయా అని అంటే అక్కడికి వచ్చేసరికి మనం ఆ విషయాన్ని అనలేము. ఇప్పుడు శక్తి అనేటువంటిది శక్తిమంతుడి నుంచే విడుదలవుతూ ఉంది, ఉద్భవిస్తూ ఉంది. కాబట్టి శక్తి శక్తిమంతుడు రెండు కూడా అభిన్నంగా అనుసంధానం అయ్యే ఉన్నాయి. కానీ శక్తి అనేటువంటిది శక్తిమంతుడితో సమానంగా మనం చెప్పేదానికి లేదనమాట. అక్కడ కృష్ణుడు, కృష్ణు నుంచి ఉద్భవిస్తున్నటువంటి శక్తులు ఈ రెండు కూడాను అభిన్నంగా అనుసంధానమే. కానీ కృష్ణు నుంచి ఉద్భవించేటువంటి శక్తుల్ని కృష్ణుడితో సర్వసమానంగా పోల్చేదానికి మాత్రము లేదు. దీన్ని అచింత్య భేదాభేద తత్వం అని చెప్పేసి అన్నాం.
స్టిల్ కృష్ణ కాల్స్ మెటీరియల్ ఎనర్జీ భిన్నా ప్రకృతి. భిన్నా ప్రకృతి మీన్స్ సెపరేట్ ఎనర్జీ. సో వై ఇట్స్ కాల్ సెపరేట్ ఎనర్జీ? బికాస్ ఇట్స్ ఆల్సో ఎనర్జీ ఆఫ్ కృష్ణ, ఇట్స్ ఆల్సో ఎమినేటెడ్ ఫ్రమ్ హిమ్. దిస్ మీన్స్ దట్ హీ హాస్ ఎంపవర్డ్ ద మెటీరియల్ ఎనర్జీ to act as if it is independent. The connection between Krishna and the material energy is something like the connection between the rose garden and the person who smells the rose in the rose garden. The person who is smelling the rose in the rose garden, he is not directly connected, but through the smell he is connected. In the same way, Krishna is controlling this material energy by his inconceivable powers. He is not directly connected with it. He has empowered Durga Shakti to do it on his behalf. So it's called Bhinna Prakriti. But we should understand, in this context it's Bhinna Prakriti. This is a very difficult subject matter, it's not easy. By intellectual stimulation you cannot understand it. How everything is inseparable from Krishna, at the same time he himself says Bhinna Prakriti. This is Achintya Bheda Veda.
అట్లానే ఈ శ్లోకంలో కూడా ఏం చెప్తారు, ఏదైతే చెప్తున్నారో సూర్యుడు చంద్రుడు తర్వాత తారకులు అంటే చుక్కలు తర్వాత ఈ ఆకాశంలో ఈ సృష్టికి ఆధారభూతమైనటువంటి శక్తి ఇవన్నీ కూడా భగవంతు నుంచి ఉద్భవిస్తున్నాయని చెప్తున్నారు. దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా సూర్యుడు చంద్రుడు చుక్కలు ఇవన్నీ కూడాను భగవంతు నుంచి అభిన్నమైనటువంటివి, భగవంతు నుంచి ఉద్భవించినటువంటి శక్తులు ఇవన్నీ కూడా. భగవంతు నుంచి ఉద్భవించినప్పటికీ కూడాను ఇవి భగవంతుని నుంచి అభిన్నంగా అనుసంధానమైనటువంటి శక్తులు కాబట్టి ఇవి నిజంగా భగవంతుడి నుంచి దూరంగా ఉండేటువంటివి కావు, భగవంతు నుంచి ఉద్భవించినటువంటివే. కానీ భగవంతుడి సమానమైనటువంటివి కావు. అచింత్య భేదాభేద తత్వం అనేటువంటిది ఇది అర్థం చేసుకోవడానికి చాలా క్లిష్టమైనటువంటిది. ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఒక చక్కగా అర్థం చేసుకోవాలనంటే కృష్ణుడి నుంచి ఈ శక్తులన్నీ కూడా అభిన్నంగా అనుసంధానమై ఉన్నాయని చెప్పాము. మరి కృష్ణుడు ఏమంటున్నాడు, ఆహా లేదు భౌతిక ప్రకృతిని అనుంచి భిన్నమైన ప్రకృతి అంటున్నాడు. అదేంటి, ఇప్పుడే చెప్పాము భగవంతునికి శక్తి భగవంతుడితో అభిన్నంగా అనుసంధానమై ఉందని. మళ్ళీ ఇప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడు, అది నా నుంచి భిన్నంగా ఉందని. ఎందుకు భిన్నంగా ఉంది భౌతిక ప్రకృతి అంటే, కృష్ణుడే ఆ భౌతిక ప్రకృతి తన స్వతంత్రంగా తాను వ్యవహరించేటువంటి శక్తిని దానికి కలిగించి దాన్ని తనకు భిన్నంగా ఉండేటట్లు చేశాడు. చేస్తాడే గానీ అది ఆయనతో అనుసంధానమయ్యే ఉంటుంది. భౌతిక ప్రకృతి అనేటువంటిది కృష్ణుడితో యథార్థంగా ఎలా అనుసంధానమై ఉంటుందని చెప్పుకోవాలంటే, ఉదాహరణ ఒక గులాబీ తోట ఉంది. ఆ గులాబీ తోటలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి గులాబీ పూల యొక్క సువాసనని ఆయన ఆస్వాదిస్తూ ఉన్నాడు. యథార్థంగా గులాబీ తోటికి ఆ వ్యక్తికి ఉన్నటువంటి అనుసంధానం ఏమిటయ్యానంటే కేవలం ఆ సువాసన మాత్రమే. అలా భగవంతుడు ఏం చేశాడంటే ఈ భౌతిక ప్రకృతిని ప్రత్యక్షంగా తాను దీనిని నిర్దేశించకుండా నియంత్రించకుండా అచింత్యమైన రూపంలో దీనితో ఆయన అనుసంధానమై ఉన్నాడు. ఎట్లా అంటే దుర్గాదేవిని ప్రేరేపించి ఆమె భౌతిక జగత్తును పర్యవేక్షించేటట్లుగా చేసి దుర్గాదేవి ద్వారా ఈ భౌతిక జగత్తును ఆయన నియంత్రిస్తున్నాడు. కాబట్టి పరోక్ష పద్ధతిలో తన అచింత్యమైన శక్తి ద్వారా కృష్ణుడు ఈ భౌతిక ప్రకృతిని ఆయన నియంత్రిస్తున్నాడు, లేదా ఈ భౌతిక ప్రకృతి అనుసంధానమై ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏమిటంటే కృష్ణుడి నుంచి ఉద్భవించినటువంటి ఈ భౌతిక ప్రకృతిని కృష్ణుడు ఏంటున్నాడు, నా నుంచి భిన్నమై ఉంది అని. ఎలా భిన్నమై ఉందనంటే కృష్ణుడు ప్రేరేపించినటువంటి ఆ శక్తి చేత అది పర్యవేక్షించబడుతుంది. ఇదే అచింత్య భేదాభేద తత్వం అని అర్థం చేసుకోవడం. కాస్త ఇది మేధస్సుకు సంబంధించినటువంటి విషయము, కానీ కృష్ణుడి నుంచి ఈ శక్తి ఎలా భిన్నమై ఉంది, భిన్నమైండి కూడా కృష్ణుడితో ఎట్లా అనుసంధానమై ఉంది అంటే ఇట్లా.
So his explanation is better than mine. How do we understand this Achintya Bheda Veda? Because that is the ultimate truth. How do you understand it? We have to hear with more and more devotion. And more and more eagerness to please Krishna we have to hear. Otherwise, by speculation, you will not be able to understand. It is not by mathematical word jugglery that you can understand this. It is very deeply devotional subject matter. And one can say another way, unless one has thoroughly understood Achintya Bheda Veda Tattva, his devotional service will not be perfect. Because there will be some separateness in his vision, some separateness of things from Krishna. For example, you may be able to relate quite a few things in Krishna's service, but not everything. Everything has connection with Krishna, nothing is disconnected from him. This vision is called Ekatvam Anubhashyataha.
అందుకని ఈ అచింత్య భేదాభేద తత్వం అనేటువంటిది అర్థం చేసుకోవాలి అని అంటే వ్యక్తికి నిజంగా కృష్ణుని ప్రసన్నం చేయలేనటువంటి భావన, దీని గురించి తెలుసుకోవాలనేటువంటి ఆతృత ఉండాలి, అప్పుడే ఇది అర్థమవుతుంది అన్నమాట. నేను తెలుసుకోవడం ద్వారా కృష్ణుని ప్రసన్నం చేయాలి అనేటువంటి భావన ఉండాలి. అలా ఉంటేనే అచింత్య భేదాభేదత్వం అనేటువంటిది అర్థమవుతుంది. ఇది అర్థమైతేనే చివరికి అచింత్య భేదాభేదత్వం అనేటువంటిది పరమసత్యం. అది అర్థం చేసుకుంటేనే మనం పరమసత్యాన్ని పూర్ణంగా అర్థం చేసుకున్నట్లు. కానీ అది అర్థం చేసుకోవాలంటే మనకి దాని పట్ల చాలా చాలా ఏకాగ్రత, తీవ్రత, సేవాభావన అనేటువంటిది ఉంటేనే అది అర్థమవుతుంది అన్నమాట. దీన్ని వేరే మాటలో మనం చెప్పుకోవాలంటే, ఏ వ్యక్తి అయితే అచింత్య భేద అభేద తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటాడో అతను అసలు భక్తి యథార్థంగా చేస్తున్నట్టు లెక్క, అతను భక్తిని యథార్థంగా ఆచరిస్తున్నట్టు లెక్క. ఎందుకనంటే ఈ అచింత్య భేదాభేద తత్వం మనకి సరిగా అర్థం కాలేదనుకోండి, సర్వాన్ని కూడా కృష్ణుడితో అనుసంధానం చేయలేము. ఏదో కొన్ని విషయాల్ని, కొన్ని వస్తువుల్ని, వ్యక్తుల్ని కృష్ణుడితో అనుసంధానం చేయగలుగుతామేమో మనం, కానీ అన్నిటినీ కూడా కృష్ణుడితో అనుసంధానమైనవిగా మనం చూడాలంటే, ఈ ప్రపంచంలో సర్వము కూడా కృష్ణుడితో అనుసంధానమయ్యే విధంగా మనం గమనించాలంటే, ఆ విధంగా మనం నడుచుకోవాలంటే అచింత్య భేదాభేద తత్వం అనేటువంటిది పూర్తిగా మనకు అర్థమై ఉండాలి. అది అర్థం కానిదే సర్వాన్ని కృష్ణుడితో అనుసంధానంగా మనము చూడలేమన్నమాట.
సో హౌ డిడ్ సర్వభౌమ భట్టాచార్య యునో బెనిఫిట్ బై ద మర్సీ ఆఫ్ గోపినాథాచార్య? Lord Chaitanya said to Gopinathacharya, you must have shown him mercy. So only by devotee's mercy we can get this mood of service. And Lord Chaitanya accepted the slight mood of service that Sarvabhauma Bhattacharya had. He wanted to protect Lord Chaitanya, the young sannyasi, from becoming degraded in his mind. So he said, you should strengthen your mind by Vedanta Sutra knowledge. And like a father, I want to teach you this. Lord Chaitanya accepted this bhava of Sarvabhauma Bhattacharya, and by the mercy of Gopinathacharya and Lord Chaitanya's accepting of Sarvabhauma Bhattacharya as that mood of service, he revealed to him the highest truths. Lord Chaitanya showed him the Sharbuja form. He showed him the 400 form also, and it is also said in some places that he showed him the 600 form, two hands holding flute, two hands holding bow and arrow, and two hands holding danda and kamandalu.
Ajintya Vedavetattva manaku sariga purthi ardham kaledu ankonde, sarvanni krishnudu anusandhananga manam choodalem. Ala choodalenappudu manam nijanga ee bhakti ane margamlo paripurnanga vellalem annamata. Meeru anduke gamaniste idi manam ardham chesukovalante manalo seva bhavana kavali. Edo matalu garadi chetano, ఏదో గణిత శాస్త్ర అధ్యయనం చేతనో, ఏదో లెక్కలు డొక్కలు వేసినంత మాత్రాన మనము అచింత్య భేద అభేదతత్వాన్ని అర్థం చేసుకోలేము. పూర్తి సేవాభావన కావాల్సిందే. అది ఉంటేనే ఈ తత్వం మనకు అర్థమవుతుంది అనమాట. సర్వం భట్టాచార్య నిజంగా ఎట్లా ప్రయోజనం పొందాడు అంటే, గోపీనాథ ఆచార్య వల్ల ప్రయోజనం పొందగలిగాడు. ఏ విధంగా? చైతన్య మహాప్రభు ఏం చేశాడు, గోపీనాథ ఆచార్యతో సర్వం భట్టాచార్య అనుసంధానమై ఉన్నాడనే విషయాన్ని గమనించి సర్వం భట్టాచార్యకి ప్రయోజనం చేయడానికి వచ్చాడు. అది కూడా ఎందుకు చేశాడంటే, సర్వం భట్టాచార్యకి ఇంత పాండిత్యం అది ఇది ఉన్నా కూడా కొద్దిపాటి సేవాభావన ఉంది ఆయన దగ్గర. ఏమిటా సేవాభావన అంటే, సర్వం భట్టాచార్య ఏమనుకున్నాడంటే, చైతన్య మహాప్రభు మంచి యవనంలో ఉన్న సన్యాసి కదా, ఇలాంటి యువ సన్యాసికి ఏదో ఒక సహాయం చేద్దాం మనం. ఏం సహాయం చేద్దామంటే, ఇలాంటి యువ సన్యాసికి మనసు అనేటువంటిది బాగా దృఢంగా ఉండాలి. ఇతని మనసు దృఢంగా ఉండాలంటే ఇతని బుర్రలోకి బాగా వేదాంత సూత్రాలన్నీ ఎక్కిస్తే ఇతని మనసు బాగా దృఢంగా ఉంటుంది అనేసి ఒక తండ్రిలాగా ఆ బిడ్డకి ఏదో సహాయం చేయలేని ఉద్దేశంగా చైతన్య మహాప్రభు లాక్కొచ్చి కూర్చోబెట్టి ఆ వేదాంత సూత్రాలు అవి ఇవి చెప్పాడు. కానీ చైతన్య మహాప్రభు ఏం చేశారు, తనకు సహాయం చేయాలనేటువంటి భావన ఏదైతే అతనిలో ఉందో అది చూశారు. అది చూసి ఏం చేశారంటే, సర్వం భట్టాచార్యకి ఆయన సహాయం చేయడానికి ముందుకొచ్చి చైతన్య మహాప్రభు తనకి కరుణ చూపించి అతనికి నిజమైన తత్వాన్ని అర్థమయ్యేటట్లు చేసి చివరికి తన షడ్భుజ రూపాన్ని కూడా సర్వం భట్టాచార్యకి దర్శనమిచ్చారు. కొన్ని చోట్ల చతుర్భుజ రూపం అని చెప్పారు, కానీ షడ్భుజ రూపాన్ని కూడా ప్రదర్శించారు అనేది స్పష్టంగా మనకు శాస్త్రంలో ఉందన్నమాట. ఆ షడ్భుజ రూపం అంటే ఎలా ఉంది, రెండు చేతులతోనేమో పిల్లని గురువు ధరించి ఉన్నాడు, రెండు చేతులతోనేమో ధనస్సు బాణాన్ని పట్టుకుని ఉన్నాడు, ఇంకొక రెండు చేతులతోనేమో దండా కమండలాన్ని పట్టుకుని ఉన్నాడు. అలాంటి షడ్భుజ రూపాన్ని చైతన్య మహాప్రభు సర్వం భట్టాచార్యకి దర్శనమిచ్చాడు. ఎలానంటే, ఆ సేవాభావన అనేటువంటిది ఆయనలో ఎప్పుడైతే వచ్చిందో దాని నుంచి ఆయన చైతన్య మహాప్రభు అనుగ్రహం పొందగలిగాడు అన్నమాట.
సో థ్యాంక్ యూ వెరీ మచ్. It's a very deep subject matter. I have really covered only a little bit. Next class, somebody else will give. Maybe they'll make it more easily understandable. Maybe I have confused it more by my lack of service attitude. So, if you found some clarity, it is because of your service attitude. If you found some confusion, it's because of my lack of service attitude.
థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీల ప్రభుపాద్ కీ జై.
కాబట్టి ఇందులో ఈ విషయాన్ని కొంతవరకు నేను చెప్పగలిగాను. అయితే నేను చెప్పగలిగినటువంటిది నాలో నుండి సేవాభావన లోపం చేత నేను చెప్పే విషయాల ద్వారా మిమ్మల్ని ఏమన్నా నేను అయమయపరిచి ఉండవచ్చు. ఆయన మీరు దానిలో ఏదైనా అర్థం చేసుకోగలిగారంటే అది మీ సేవాభావన గొప్పగా ఉండడం వల్ల, ఏదైనా అయమయపడ్డారనంటే నా సేవాభావన లోపించడం వల్ల. అని ముందు ముందు చెప్పేటువంటి ఉపన్యాసం ఇచ్చేటువంటి వాళ్ళు నాకన్నా ఇంకా బాగా స్పష్టంగా ఈ విషయాలు మీకు అవగతమయ్యేటట్లు చేయగలరని చెప్పి నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.
కైండ్లీ ఫర్గివ్ మీ ఫర్ మేకింగ్ మిస్టేక్స్. A conditioned soul cannot speak something without mistakes. But it is Krishna's greatness that he accepts in spite of all our mistakes. Srila Prabhupada ki jai.
Doshalu unte kuda manninchali. Yadarthanga baddha jeevudane vaadu Krishna gurinchi udarthanga unnathanga cheppaledu. Ayogyatalu anetundi unnappudiki kuda Krishna yokka goppa krupa anetundide manalni Krishna gurinchi maatladetattu chestundi.